ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀ ಭ್ರಮರಾಂಬಾ ಮಲ್ಲಿಕಾರ್ಜುನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ. ಸಭಾ ಸದಸ್ಯಕ್ಕೆ ಸವನೀಯ ನಮಸ್ಸಲು ಸಮರ್ಪಣೆ ಚೇಸ್ಕೊಂಡು,
ಭಗಸ್ಯೇದಂ ಭೋಗಮಿತಿ ಶಬ್ದಾರ್ಥೋ ಮುಖ್ಯತಃ ಶ್ರುತಿ, ಮುಕ್ಷೋ ಭಗಸ್ತು ಪ್ರಕೃತಿ, ಭಗವಾನ್ ಶಿವ ಉಚ್ಯತೆ. ತನಗೆ ಭಗಮು ಅನಗಾ ಪ್ರಕೃತಿ, ಅದು ಎವಡಿ ಯೊಕ್ಕ ನಿಯಾಮಕಂಲೋ ಉಂದೋ ಆ ತೇಜಸ್ವರೂಪುಡು ಭರ್ಗುಡು. ಕನಕನೇ ಭಗಮು ಎವಡಿ ಯೊಕ್ಕ ನಿಯಾಮಕಂಲೋ ಉನ್ನದೋ ವಾಡೇ ಭೋಗದಾತ, ವಾಡೇ ಕರ್ಮಫಲ ಪ್ರದಾತ. ಸುಖ ದುಃಖಮಲು ಕರ್ಮಫಲಮಲು ಕದಂಡಿ, ಕರ್ಮಫಲ ಪ್ರದಾತ ಎವಡು? ಈಶ್ವರುಡೇ ಕದ. ಕರ್ತೂರಾಜ್ಞೆಯ ಪ್ರಾಪ್ಯತೇ ಫಲಂ ಅನೇ ಮಾಟಲೋ ಆಯನ ವಲ್ಲನೇ ಮನಂ ಫಲಾನ್ನು ಪೊಂದುತ್ತಾ. ಕನ ಸುಖ ದುಃಖಾನುರ ರೂಪಮೇನ ಕರ್ಮಫಲ ಪ್ರದಾತ ಆಯ್ನ. ಕನಗ ಭಗವಾನ್ ಭೋಗದಾತ ಹಿ ನಾನ್ಯೋ ಭೋಗಪ್ರದಾಯಕ, ಭರ್ಗುಡೇ ಭೋಗಪ್ರದಾತ. ಅಂದುಕು ಭಗಸ್ವಾಮಿ ಚ ಭಗವಾನ್ ಭರ್ಗ ಇತ್ಯುಚ್ಯತೆ ಬುಧೈಹಿ. ಅಂದಕೇ ಈ ಭರ್ಗ ತತ್ವಾನ್ನೇ ಮನಂ ಭಗ ಭಗಮುಖಲ ಭರ್ಗುಡು ಈ ರೆಂಡಿಟ್ಟು ಉಪಾಸಿಸಡಮೇ ಭಗೇನ ಸಹಿತಂ ಲಿಂಗಂ ಭಗಂ ಲಿಂಗೇನ ಸಂಯುತಂ. ಈ ಮಾಟನಿ ಅಂತ ಅದ್ಭುತಂಗಾ ಪ್ರಸ್ತಾವಿಸಿದೆ. ಕನಕನೇ ಇಹಲೋಕಂಲೋ ಪರಲೋಕಂಲೋ ಭೋಗಮುಲು ಕಾವಾಲಿ ಅಂತೇ ಭೋಗದಾತಯೇನ ಭರ್ಗುನಿ ಆರಾಧಿಂಚಾಲಿ. ಅಂದಕೇ ಭಗವಂತಂ ಮಹಾದೇವಂ ಶಿವಲಿಂಗಂ ಪ್ರಪೂಜಯೇತ್. ಆ ಶಿವಲಿಂಗಂ ಮೊಟ್ಟಮೊದಲು ಏ ಶಿವಲಿಂಗಾನ್ನು ಪೂಜಿಸಾಲಿ ಅಂತ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಾನ್ನೇ ಪೂಜಿಸಾಲಿ. ದಾನಿಗೆ ಪ್ರತೀಕಗಾ ಶಿಲಾಲಿಂಗಮು ಸ್ಫಟಿಕಲಿಂಗಮು ಇವನ್ನೀ ಪ್ರತೀಕಲು. ಕಾನೀ ನುವು ಪೂಜಿಸಡಾನಿಕಿ ನುವು ಸೃಷ್ಟಿಸಕೊಂಡ ತಯಾರೈನ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ಒಕಟುಂದಿ, ಅದಿ ಲೋಕ ಪ್ರಸವಿತ ಸೂರ್ಯ ತಚ್ಚಿಹ್ನಂ ಪ್ರಸವಾತ್ ಭವೇತ್. ಕನಕನೇ ಲೋಕಾನ್ನ ಸೃಷ್ಟಿಸಗಲಿಗೇಟುವಂತಿ ಭರ್ಗುಡು ಸೂರ್ಯಮಂಡಲಂ ದ್ವಾರಾ ಈ ಭುವನಮನ್ನು ಸೃಷ್ಟಿಸ್ತಾಡು ಗನಕ ಸವಿತ ಅನ್ನಾರು. ಸವಿತ ಅಂತ ಪ್ರಸವಕರ್ತ ಸೃಷ್ಟಿಕರ್ತ. ಕನಕ ಸೃಷ್ಟಿಕರ್ತ ಭರ್ಗುಡೇ ಕದ. ಕನಕ ಭರ್ಗುಡು ಸೂರ್ಯಮಂಡಲ ಅಂತರ್ವರ್ತಿ ಕದ. ಕನಕ ಸೂರ್ಯರೂಪ ಲಿಂಗಮು ನಮ್ದು ಭರ್ಗುಡು ಉನ್ನಾಡು ಅನಿ ಎಂತ ಚಕ್ಕಗಾ ಅನ್ವಯಿಸಾರು ಚೂಡಂಡಿ. ಅದಿ ಚೂಪಿಚ್ಚಾಡು. ದಾನಕೇ ಅಪ್ಪಯ ದೀಕ್ಷಿತ ವಾರು ಚೆಪ್ಪಿನ ಮಾಟೇ ಕಾಕುಂಡ ಶ್ರುತಿ ಪ್ರಮಾಣಂ ಸ್ಮೃತಿ ಪ್ರಮಾಣಂ ಅಂತ ಪುರಾಣ ಪ್ರಮಾಣಂ ಕೂಡ ಮನಕ್ ಕರ್ಪಿಸ್ತುನ್ನದಿ. ಕನಕ ಭರ್ಗುಡು ಅನಿ ವೇದಮಾತ ಏನ ಗಾಯತ್ರಿ ಈಯನ್ನೇ ಪ್ರತಿಪಾದಿಸಿದೆ. ಕನಕ ಆಯನ ನುಂಚೇ ಬ್ರಹ್ಮಾಂಡಮುಲನ್ನೀ ಮಾಲಿಕಲುಗಾ ಉತ್ಪನ್ನಮಯ್ಯಿ ಆಯನ ವಲ್ಲನೇ ತಿರುಗಿ ಬೆಳುತ್ತಾಯಿ. ಮಾಲಿಕ ಅನ್ನ ಚಪ್ಪಡಂಲೋ ಲೆಕ್ಕ ಕಂದನೆ ತನಮೊಕಟಿ ಪೊಂದಿಕ ಅನ್ನೇ ಒಕಟಿ ಅನ್ನೇ ಒಕ ಪೊಂದಿಕಗಾ ನಡೆಸ್ತುನ್ನ ಅಡದಿಡ್ಡಂಗಾ ವೆಳ್ಳಟ್ಲೇದು. ಈ ಪೊಂದಿಕನಿ ಅಸಂಖ್ಯಾಕಮೈನ ದಾನ್ನಿ ನಡಿಪೇ ತೇಜಸ್ವರೂಪುಡು. ಇದು ಭರ್ಗ ಶಬ್ದಾನಿಕಿ ಗಾಯತ್ರಿ ಮಂತ್ರ ಪ್ರತಿಪಾದ್ಯಂಗಾ ಚೆಪ್ಪಾರು. ಚಿತ್ರಂ ಏಮಿಟಂತೆ ಆ ಭರ್ಗುಡೇ ವಿಶ್ವರೂಪುಡು ಗನಕ ತರವಾತಿ ಮಾಟ ವಿಶ್ವರೂಪಂ ವೈನ ವಿಶ್ವೇಸು ಪೊಡ ಗಂಟಿ ವಿಶ್ವಚಕ್ಷುನಿ ವಿಶ್ವವೇಜ್ಜುನ ಭವುನಿ ಕಂಟಿ. ತದಂತರ್ಗತವೇನ ತೇಜಸ್ಸುತೋನಿ ವಿಶ್ವವಂತ ಆವಿರ್ಭವಿಸಿನಪ್ಪುಡು ಬೀಜಶಕ್ತೇ ಕದಂಡಿ ವೃಕ್ಷಮಂತ ವ್ಯಾಪಿಸಿ ಉಂಟುಂದಿ. ಕನಕನೇ ಪರಮಾತ್ಮ ಶಕ್ತಿಯೇ ಪ್ರಪಂಚಮಂತ ವ್ಯಾಪಿಸಿದೆ. ಕನಕ ವಿಶ್ವೇಶ್ವರುಡು ವೇರು ವಿಶ್ವಮು ವೇರು ಕಾದು. ಕನಕ ವಿಶ್ವರೂಪಂ ವೈನ ವಿಶ್ವೇಸು ಪೊಡ ಗಂಟಿ. ಜಗತ ಈಸಧಿ ಯುಕ್ತ ಸೇವನಂ ಈಶಾವಾಸ್ಯಂ ಇದಂ ಸರ್ವಂ. ಜಗತ ಈಶಧಿ ಯುಕ್ತ ಸೇವನ ಚೆಪ್ಪಿನ ವಾರವರು ರಮಣ ಮಹರ್ಷಿ. ಈಶಾವಾಸ್ಯಂ ಇದಂ ಸರ್ವಂ ಚೆಪ್ಪಿಂದವರು ಉಪನಿಷತ್. ಆ ಮಾತು ಇಕ್ಕಡ ಅನ್ವಯಿಸಿಕೊಂಡೇ ವಿಶ್ವೇಶ್ವರುಡು ಈಶ್ವರುಡೇ ವಿಶ್ವಮಂತ ಆವಾಸ್ಯಂ ವ್ಯಾಪಿಸಿಪೋಯಾಡು ಗನಕ ವಿಶ್ವರೂಪಂ ಬೈನ ವಿಶ್ವೇಸು ಪೊಡಗಂಟಿ ವಿಶ್ವಚಕ್ಷುನಿ ವಿಶ್ವವೇದ್ಯು ಅಭವುನಿ ಕಂಟಿ. ಏಮಿಟಂಡಿ ಈ ಮಾಟಲು ಎಂತ ಅಂದಂಗಾ ಚೆಪ್ಪಾಡು. ವಿಶ್ವಚಕ್ಷುಟ ವಿಶ್ವತಶ್ಚಕ್ಷುರುತ ವಿಶ್ವತೋಪಾತ್. ಇದು ಕೂಡ ಎಂದಾಗ ನಾನು ಚೆಪ್ಪಿನಟುವಂಟಿ ಶ್ವೇತಾಶ್ವತರ ಉಪನಿಷತ್ತುಲೋ ಮಂತ್ರ ವಿಶ್ವ ವಿಶ್ವತಶ್ಚಕ್ಷುರುತ ವಿಶ್ವತೋಪಾತ್ ಸರಿಗ್ಗಾ ಅಕ್ಕಡೆ ವಸ್ತುಂದೆ. ಏಕೋ ಹಿರು ದ್ರೋಣ ದ್ವಿತೀಯ ಯೋವತಸ್ಥೇ ತರ್ವಾತ ಕ್ರಮಂಲೋ ವಸ್ತುಂದೆ ಮಂತ್ರಂ. ಅಂದಕೆ ದಾನ್ನ ಆ ಕ್ರಮಂ ವೇದ ಕ್ರಮಂ ಅಲಾ ಪಾಟಿಂಚಾಡು ಇಂದ್ರೀನ. ಕನಕ ವಿಶ್ವಚಕ್ಷು ಅಂತ ಅರ್ಧಂ ಸಮಸ್ತಮು ಆಯನಿಗೆ ನೇತ್ರಮೇ. ವಿಶ್ವಮು ಅನ್ನೋ ಮಾಟಕ್ಕೆ ಅರ್ಧಂ ಸಮಸ್ತಮು. ಇದು ಗುರ್ತುಪೆಟ್ಟುಕೊಂಡು ಸಮಸ್ತಮು ಆಯನ ಕಣ್ಣು ಪರಿಚುಂದಿಟ. ದಿವೀವ ಚಕ್ಷುರಾತ ತಂ ಅನ್ನಾರು ಇಕ್ಕಡ. ಪೆದ್ದ ಕಣ್ಣು ಪ್ರಪಂಚಮಂತ ಅಂದ್ರೆ ಅನ್ನಿಟಿನೀ ಗಮನಿಸೇ ಸಾಕ್ಷಿ ಸ್ವರೂಪುಡು. ಸಾಕ್ಷಿ ರೂಪಂಗಾ ಸಮಸ್ತಮನಂದು ವ್ಯಾಪಿಸುವಂಟಿ ವಾಡು. ಪೈಗಾ ಮೀರೆಂತ ಪ್ರಪಂಚಂ ಚೂಡಾಲಂಟೇ ಮೀ ಕಣ್ಣು ಉಂಡಾಲಿ ಅಂತೇ ಕದಾ. ಕಾನೀ ಕಂಟಿ ಕಣ್ಣಿನ ಇಂತ ಪ್ರಪಂಚಂ ಚೈತನ್ಯವಂತಂ ಕಾವಾಲಂಟೇ ಈ ಕಣ್ಣು ಉಂಡಾಲಂಡಿ, లేకపోతే ఈ ప్రపంచమే చైతన్యం కాదు. కనుక సర్వ ప్రపంచ చైతన్య హేతుభూతమైన వాడు గనక విశ్వచక్షువు. అంతేకాదు ఆయన ఉన్నాడు అన్నది విశ్వం వల్లే తెలుస్తుంది. పరమాత్మ ఉనికి ప్రపంచం వల్లే తెలుస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అప్పుడే వేదాంతం వేడెక్కించింది నాకు తెలుసు. కానీ సింపుల్ థింగ్స్ ఎందుకంటే పరతత్వ ప్రతిపాదన చేసినప్పుడు వేద వేదాంతాలు తవ్వుతున్నాడు మహానుభావుడు విశ్వవేద్యుడు. ఈ మాట మనకి గజేంద్రుడు కూడా విశ్వకరు విశ్వవేద్యుని అనే మాట చెప్తారు అక్కడ. విశ్వవేద్యుడు అనే మాటకు అర్థం ఏమిటి? విశ్వము ద్వారా తెలియబడివాడు. చాలా గొప్ప మాట అండి ఇది. ప్రపంచం ఇంత డిసిప్లిన్గా ఇంత పద్ధతిగా నడుస్తోంది అంటే నడిపేవాడు కూడా ఉన్నాడని తెలియాలి. కానీ నడిపేవాడు ఉన్నాడని ఎవరి వల్ల తెలిసింది? నడుస్తున్న ప్రపంచం బట్టి నడిపేవాడు కూడా ఉన్నాడని తెలుస్తోంది. అంతే కదండి, మీ ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చాయి, లైట్ వేస్తే కరెంట్ వచ్చింది, అప్పుడు మీకేంటి తెలిసింది? వాటర్ సప్లై ఆఫీస్ ఒకటి ఉంది అదేవిధంగా ఎలక్ట్రికల్ ఆఫీస్ ఒకటి ఉంది అన్నారు. అంతేగాని రోజు మీకు ఆఫీస్ ఫోటో కానీ ఏవి ఇంట్లో పెట్టుకున్నారా, లేకపోతే రోజుకోసారి వెళ్ళి చూస్తున్నారా? దీన్ని బట్టి అది ఉందని ఎలా తెలుసుకున్నారో, ఈ ప్రపంచం నడుస్తున్న పద్ధతి బట్టి పద్ధతిగా నడిపించిన పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవాలి. అది విశ్వవిద్యాలయం. ఎంత అందమైన అనుభవం ఉందండి. మనం నడుస్తున్న ప్రపంచాన్ని చూస్తున్నాం కానీ ఎందువల్ల నడుస్తుందో ఆలోచించలేదు. దీన్ని పశువు బ్రతుకుని అంటారు. పశువులు చూడండి, సూర్యకాంతి వల్ల చక్కట పంటలు పండుతుంటే తల ఉంచుకు తినేస్తూ ఉంటాయి, కానీ వెలుగిచ్చేవాడిని ఒక్కసారి కూడా తలెత్తలేవు. ఎందుకంటే వాడికి ఎత్తే తల ఇవ్వలేదు భగవంతుడు, అది వాటి కర్మ. దించే తలే ఏదో మనకు కాస్త ఎత్తే తల ఇచ్చాడు ఒక్కడికి. ఎత్తే తల ఇచ్చిన వాడు పైవాణ్ణి చూసే బుద్ధిని తెచ్చుకోమని చెప్తున్నాడు మనకి. అర్థమైంది కదా? కనుక విశ్వతశ్చక్షురిత విశ్వతోపాద అనే మాట, అయితే విశ్వరూపం అనే మాట, శివుడికి విశ్వరూపుడు అనే మాట అనేక చోట్ల చక్కగా కనబడుతుంది. విరూపాక్షం, విశ్వరూపం ఇలాంటి శబ్దములు వేదమయందు శివపరంగా చాలా చోట్ల కనబడతాయి. అంతేకాదు కృష్ణ పరమాత్మ మహాభారతంలో అనుశాసన పర్వంలో ధర్మరాజుకి శివుడి నామాలకు అర్థం చెప్తూ ఉంటాడు. తెలుసా మీకు? కృష్ణుడు చెప్పడం ఏంటని అనుకోరు మీరు. కనుక విశ్వరూపుడు అని పేరు టీంకి, ఎవరికి? శివుడికి. శివశబ్దం ఎందుకు వచ్చింది, మహాదేవ్ ఎందుకన్నారు, మహేశ్వరుడు ఎందుకన్నారు, అన్ని కృష్ణుడు చెప్తారండి. ఆ చెప్తూ విశ్వరూపుడు అనే పేరు శివుడికి ఎందుకు వచ్చిందో చెప్తున్నారు. విశ్వం రూపం యతస్తస్య విశ్వరూప శివస్మృత. ఇది కృష్ణుడు నోటంట పలికినటువంటి మహాభారతంలోని వ్యాసవాక్యం. ఏమనంటున్నాడు? విశ్వమంతా ఆయన రూపమే గనక, రూపం అంటేనే వ్యక్తీకరణ. అవ్యక్తుడైన పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపమే విశ్వం. కనుకనే విశ్వం రూపం యత తస్య, ఈ విశ్వరూపం ఎవరిదో ఆయన ఆ శివుణ్ణి విశ్వరూపుడు అన్నారు. ఇది ప్రమాణం. ఈ విశ్వం నడిపేటప్పుడు విశ్వంలో మూడు పనులు జరుగుతున్నాయి కదా, ఇవి సృష్టి స్థితి లయలు. కనుక మూడు చేయడానికి ఆయనే మూడయ్యాడు, అది చూపిస్తున్నారు. మూడు మూర్తుల కాది మూర్తి దేవుని కంటి, మూడు మూర్తులలోన ముక్కంటి పొడగంటి. ఎంత చక్కటి మాట చెప్పండి. మూడు మూర్తులకు ఆదిమూర్తి అతడు. అంతేకాదు మూడు మూర్తులకు ఆదిమూర్తులు అంటే మూడు మూర్తిని సృష్టించి ఆయన మన ఆయన పడుకున్నాడా? కాదు, మూడు మూర్తులలోన ముక్కంటి పొడగంటి. మూడు మూర్తుల్లోని మళ్ళీ ఆయనే ఉన్నాడు. అందుకే మనకు ఆ స్తోత్రం చేసేటప్పుడు ఆ పరమేశ్వరుని స్తుతిస్తూ సృష్టికర్త సృష్టి విషయే బ్రహ్మరూప అన్నారు. సృష్టి చేసేటప్పుడు నువ్వు బ్రహ్మస్వరూపుడివి, అలాగే పాలన సమయంలో విష్ణు స్వరూపుడివి, నువ్వే రుద్రస్వరూపుడివి, నువ్వు నిజానికి పరంజ్యోతివి అనే మాట మనకి శివస్థుతుల్లో కనిపిస్తూ ఉంటుంది. అందుకు మూడు మూర్తులలోనా ముక్కంటి పొడగంటి. కనుక శివభక్తులు ముగ్గురులో శివుణ్ణి చూడాలి, అప్పుడు ఇంకేం నిందిస్తారు చెప్పండి? మూడు మూర్తులలోన ముక్కంటి పొడగంటి. అంతేకాదు విశ్వరూపుడైనప్పుడు కనబడే రూపాలు కదా, కనబడే రూపాలతో విశ్వంలో ఉన్నాడు. ఎన్ని రూపాలు ఉన్నాయండి విశ్వంలో చెప్పగలరా, లెక్క పెట్టగలరా? నేను చెప్తా లెక్క. మీరు ఎంత విశ్వాన్ని పెట్టుకున్న ఎనిమిదే మూర్తులు, అది చూపిస్తున్నాడు. విశ్వమంతా కలిపితే ఎనిమిది మూర్తులు, ప్రత్యక్ష స్వరూపాలు. అష్టమూర్తుల కీర్తుల మరంగ పొడగంటి, ఇష్టభోగములెల్ల ఇచ్చు వేల్పని కంటి అన్నాడు ఇక్కడ. ఈ విశ్వరూపుడు అన్నప్పుడు విశ్వమంతా ఎంత కలిపినా ప్రత్యక్షాభిస్తనూవి అని కాళిదాస్ చెప్పాడు. పరమేశ్వరుడు ప్రత్యక్ష స్వరూపాలతో ఎనిమిది రూపాలతో ఉన్నట్ట. తాను వీరభవతు అభతు అష్టాభిరీశ అంటాడు కాళిదాస్. ఎనిమిది రూపాలతో జగత్తుని రక్షిస్తున్నటువంటి వాడు. భూరంభాంస నిలోని లొంబర మహర్నాతో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం ఎస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించిన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. చూడండి ఇక్కడ, కనుక అష్టమూర్తి స్వరూపుడే విశ్వమంతా ఉన్నవాడు అతడు అని విష్ణు పురాణం కూడా అష్టమూర్తులని శివుడి గురించి చెప్పిందే. జగత్తులో అష్టమూర్తులకు భిన్నమై ఏదైనా ఉందా? కనుక జగత్తంతా అష్టమూర్తి స్వరూపుడైన శివుడు అని పురాణములు వేదములన్నీ ప్రతిపాదన చేస్తూ ఉంటే విశ్వవ్యాపకుడు విశ్వేశ్వరుడు ఇతడు అని స్పష్టమైన ప్రమాణం మనకు దొరకలేదా? ఆ మాట అంటున్నారు ఇక్కడ. అష్టమూర్తుల కీర్తుల అమరంగ పొడగంటి, ఈ అష్టమూర్తి స్వరూపుడై మనకిస్తున్నవన్నీ అష్టమూర్తుల ద్వారానే ఇస్తున్నాడు కదా. కనుక భర్గుడే భోగములిచ్చువాడు అని ఇందాక మాటని ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రకృతి రూపంలోనే ఏ భోగమైనా మనం పొందుతున్నాం, కనుక ప్రకృతి ద్వారా అష్టమూర్తి స్వరూపుడైన శివుడు ఇస్తున్నాడు. అందుకే ఇష్టభోగములెల్ల ఇచ్చు వేల్పని కంటి. ఆ తత్వం తెలిసాక ఇంకా అజ్ఞానం ఉంటుందండి. అన్నీ ఆయనే అని తెలిసి నువ్వేవడు, ఇది కూడా అదే. అప్పుడు శివోహం స్థితి రాలేదా? అప్పుడు నీ అజ్ఞానం ఏమైపోయింది? మొత్తం ధ్వంసమైంది. కనుక అజ్ఞానం దేనివల్ల ధ్వంసమైంది? శివజ్ఞానం వల్ల, శివుని పొడగనడం వల్ల అజ్ఞానం పోయింది. కనుక శివుడు ఎలా వచ్చాడంటే అజ్ఞానమనే చీకటికి మహాసూర్యుడిలాగా వచ్చాడు. ఇది అసలాదిత్య మండలం. అందుకే శంకర్లు అంటారు శివానంద లహరిలో, నిన్ను కోటి సూర్యప్రకాశుడు అంటారే, ఇలాంటి కోటి సూర్యప్రకాశుడివి ఒక్కడివి నా హృదయంలో ఉన్నావు. కోటి సూర్యప్రకాశమే నువ్వు హృదయంలో ఉంటూ కూడా నా హృదయంలో చీకటి పోలేదయ్యా. ఒక్క సూర్యుడి వల్ల ప్రపంచంలో చీకటి పోతుంది, ఇదేమైనా బాగుందో చెప్పు, నీకే అపకీర్తి, తొందరగానే చీకటి పోగొట్టన్నాడు. అది చెప్తున్నారు ఇక్కడ, అజ్ఞాన తిమిర సంహార సూర్యుని కంటి. అసలు సూర్యుడి వీణ, అజ్ఞాన తిమిర సంహార సూర్యుని కంటి. అయితే ఆ సూర్యుడు దొరికాక మోక్షం ఎంత సులభం, కానీ అది రావాలంటే సుజ్ఞాన సంశీల సులభ మోక్షము కంటి. సుజ్ఞాన స్వభావం కలిగిన వాళ్ళకి సులభమైంది మోక్షం, అంతే కదా. మోక్షం చాలా సులభంట ఎవరికి, జ్ఞానం ఉన్న వాళ్ళకి. ఆ జ్ఞానం రావడం మహాకష్టం. జ్ఞానం వస్తే సులభం, జ్ఞానం రావడం మహాకష్టం, వచ్చింది అది బాధ. కానీ సుజ్ఞాన సంశీల, సుజ్ఞానమే ఎవరికి స్వభావం అయిపోయిందో వాడికి సులభమైన మోక్షము. ఆ మోక్షం అంటే ఏమిటి, మోక్షం వేరు శివుడు వేరా, మోక్షమే శివుడు. కనుక ఆ మోక్షము కంటి అనడంలో మోక్షస్వరూపుడైన శివుణ్ణి చూశాను అన్నాడు ఇక్కడ. కనుకనే అజ్ఞాన తిమిర సంహార సూర్యుని కంటి సుజ్ఞాన సంశీల సులభ మోక్షము కంటి. ఇందులో విశేషం ఏంటి అంటే మోక్షానికి కావలసిన జ్ఞానం పొందడం కష్టం, కానీ ఆ ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తే ఆయన దయతలచి ఒక సూర్యుడు చీకటి పోగొట్టినట్టు మన అజ్ఞానాన్ని ఆయన పోగొడతాడని భరోసా కూడా ఉన్నది. ఇక్కడ పరమాత్మే జ్ఞానప్రదాతగా మనకి అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మోక్షాన్ని ఇస్తున్నాడు అనేటువంటి మాట కూడా ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు. అక్షరత్రయ రూపం అక్షయని పొడగంటి దక్షధ్వర ధ్వంస ధన్యవేషుని కంటి. ఆ చూసిన స్వరూపము అక్షరత్రయ రూపము. శివుడు జ్యోతిర్మండల స్వరూపుడైనప్పుడు అందులో మూడు ప్రధానంగా వినబడ్డాయి, అకార ఉకార మకారం. అకార ఉకార మకారాత్మకుడైన అక్షయుడు అంటే అనంతుడు. అకార ఉకార మకారములు అంటే మూడేనా, ఆయన మూడుగా వినిపించినప్పటికీ అనంతుడు ఆయన. కనుక అక్షయుని పొడగంటి, ఈయనే దక్షాధ్వర ధ్వంస ధన్యవేషుని కంటి. ఆయన వేషం ధన్యవేషంట. ధన్యవేషం అంటే ధన్యత అంటే ఏమిటి, ఆయన వేషం ధన్యమా. ఆయన స్తుతించే మనం ధన్యులు కానీ ఆయన ధన్యవేషుని అనొచ్చా అండి, అనొచ్చు. ధన్య అంటే ఎందుకు వచ్చాడో ఆ పనిచేసేవాడు ధన్యుడు, ఇది గుర్తుపెట్టుకో. కృతకృత్యత అని అర్థం ధన్యం అంటే, ప్రయోజనం నెరవేర్చుకోవడమే ధన్యత అండి. కనుక ఎవడు ధన్యుడు సృష్టిలో, కొంతమంది డబ్బు రాగానే ధన్యులు అయిపోయేవండి అంటాం. కానీ ధన్యత అంటే మనిషి ఎందుకు పుట్టాడో అది సాధించడు. ఎందుకు పుట్టాడు, ఒక్కొక్కడు కూడా అంబిషన్ అండి మీరు అనొచ్చు, కానీ జీవులందరికీ సరి అయిన అంబిషన్ అంటే తెలుసుకోవాలి. చిన్నపిల్లలకి చాక్లెటే అంబిషను, అలాగే మనకి చాలా అంబిషన్స్ ఉంటాయి, ఇవన్నీ అంబిషన్స్ కావు. ఏమిటి అంబిషను, రామకృష్ణ పరమహంస చెప్పారు, మనిషి బ్రతుక్కి పరమార్థం పరమాత్మని చేరుకోవడమే, ఇది తప్ప ఇంకోటి ఏం లేదు, అదే మనకు ధన్యత. పరమాత్మ ధన్యత ఏమిటి, ఆయన మనల్ని ఎందుకు పుట్టించాడో అది మనం సాధించేటట్టు చెయ్యాలి ఆయన, అదే ఆయనకి ధన్యత, అది చెయ్యాలి. అందుకే దక్షాధ్వర ధ్వంసానికి బయలుదేరాడు. బయలుదేరాడు అంటే అర్థం బయలుదేరాడు కానీ చేస్తాడో లేదో చూద్దాం అనడానికి లేదు, ఆయన వెళ్ళాడంటే చేసేస్తాడు అంతే. అందుకే ధన్యవేషం అంటే అనుకున్న పని తప్పకుండా సాధించేవాడు ఈశ్వరుడు, ఆయన శాసనం ఎవరు దాటలేరు, అది చూపిస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్పాడు, అక్షరత్రయ రూప కింద దక్షాధ్వర అంటే క్షా కింద క్షా బాగుంది కనుక పెట్టాడండి అని ఇప్పటికవరకు చెప్పచ్చు, కానీ అలా చెప్పకూడదు ఇక్కడ. ఎందుకంటే జ్ఞానం గురించి ప్రతిపాదన చేస్తున్నాడు, జ్ఞానం లభించాలంటే కర్మలంపటత్వం పోవాలి, కర్మలంపటత్వం పోతే కానీ జ్ఞానం లభించదు. కర్మలంపటత్వం వల్ల నశించిపోతారనడానికి దక్షుడి పెద్ద ఉదాహరణ. ఎందుకంటే వాడు ఈశ్వరుని అవజ్ఞ చేశాడు, ఈశ్వరావజ్ఞ, నేను చేస్తున్నా నేనే బలప్రదాత, మధ్యలో ఈశ్వరుడు వాడు, అది కదా వాడిది. కనుకనే తాను చేస్తున్నానన్న అహంకారం, దీని ఫలం నాదేననేటువంటి అంటుడుతనం, ఈ రెండు కర్మకి ప్రమాదాలు. కానీ చేసేవాడు ఫలప్రదాత రెండు ఈశ్వరుడే అనుకుంటే పర్వాలేదు, అనుకోకపోతే దక్షయజ్ఞం అయిపోతుంది. కనుక ఇక్కడ కర్మలంపటత్వం పోతే గాని జ్ఞానం రాదు. కనుకనే ఇక్కడ అజ్ఞాన తిమిర సంహార సూర్యుడిని చెప్తూ దక్షాధ్వర ధ్వంస అని చెప్పడం లేదు. అర్థం ఏంటంటే కర్మలంపటత్వాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రదానం చేయువాడు అనే అర్థాన్ని ఇక్కడ తీసుకుంటే సమంజసం. లేదండి లీలాపరంగా తీసుకుంటే ఇంకా సంతోషం, దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినటువంటి అద్భుతమైన వీరస్వరూపాన్ని భావించవచ్చు. విమలాత్మ ఆద్యంత విర్రఘుతిని పొడగంటి కమలలోచనయన కమల పూజితు కంటి. విమలాత్మ ఆద్యంత విరహితుని పొడగంటి, అంత చక్కటి మాట చూడండి. ఆయన ఆద్యంత రహితుడు, భర్గుడు అని మొదలుపెట్టారు కదా, భగము అనగా ప్రకృతి, భర్గుడని చెప్పాడు. ఈ ప్రకృతికి అంతమున్నది, నయన కమలంతో పూజించాడు. అలాగే నారాయణ నయన కమలంతో పూజింపబడ్డాడు అన్నప్పుడే ఆయన సర్వోత్కృష్టత మళ్ళీ చెప్పబడుతున్నది. అలాంటి వాడు వృషభేంద్ర వాహనుని విషకంఠు పొడగంటి వృషభధ్వజుండైన వేదవేద్యుని కంటి. వృషభేంద్ర వాహనుడు అనగా నందీశ్వరుడిపై కూర్చున్న విషకంఠుడు, ఈ వృషభేంద్ర వాహనుడు ఎందుకన్నారు తర్వాత చెప్తూ, విషకంఠుడు అంటే రక్షకుడు, సర్వజగత్ రక్షకుడు. అక్కడ కూడా ఆయన ఉత్కృష్ట చెప్తున్నారు, ప్రపంచాన్ని భయపెట్టే విషం వ్యాపించినప్పుడు ముందుకొచ్చి రక్షించడానికి వచ్చినవాడు ఈ మహానుభావుడు, అక్కడే సర్వజగత్ రక్షకుడు అని ఏదైతే విశ్వ సంరక్షకుడు అనే మాట మొదలెట్టాడో దానికి ఉదాహరణ విషకంఠుడు. ఆయన వృషభధ్వజుడు, ఆయన ధ్వజమే వృషభం, ఆయన వాహనం వృషభం, ఆయన ధ్వజం వృషభం, వృషభధ్వజుడు. ధ్వజము సాధారణంగా ధర్మ సంకేతం, ధర్మధ్వజుడు అనే మాట కూడా ఉన్నది మనకి, ధర్మ సంకేతం. ఆ మాటకు వస్తే వృషభమే ధర్మ సంకేతం. ఈ ధర్మాన్ని చెప్పేదేది వేదం. అందుకు వృషభధ్వజుండైన వేదవేద్యుని కంటే అనడంలో అంతరార్థం ఇది. వేదము ధర్మాన్ని ప్రతిపాదన చేస్తుంది, ఆ ధర్మంతో లోకాన్ని నడుపుతున్నాడు స్వామి. కనుక ధర్మం ప్రతిపాదించే వేదము ద్వారా ప్రతిపాదింపబడుతున్నాడు ఈయన, ధర్మాన్ని నియంత్రిస్తున్నాడు ఈయన, ధర్మంతో లోకాన్ని పాలిస్తున్నాడు, ధర్మాన్ని చెప్పే వేదము ద్వారా ఆయన తెలియబడుతున్నాడు. అందుకే వేద వేద్యుడు. ఇందులో మరొక విశేషం ఏంటంటే వృషభానికి వేదానికి పోలికున్నది. ఎందుకంటే ధర్మం వేదస్వరూపం, వేదం ధర్మస్వరూపం. వేదోకిల ధర్మ మూలం అని పరాశర స్మృతిలో మొట్టమొదటి మాట ఉన్నది కదా, గౌతమ స్మృతిలో కూడా మనకు కనబడుతుంది. వేద అఖిల ధర్మ మూలం, సర్వధర్మములకు మూలమేమిటి? వేదం. కనుక ధర్మ మూలం అన్నప్పుడు అది ధర్మం కదా. వేదం ప్రధానంగా మూడు మంత్రములతో ఉన్నా దాని నాలుగు వేదములుగా చెప్పబడతావేంటి? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములు. అదే నాలుగు కాళ్లతో ఉన్న వృషభం. అంటే నాలుగు వేదములతో ఉన్న సమగ్ర వేదస్వరూపమే నాలుగు పాదముల వృషభం. వృషభం మీద శివుడు కూర్చున్నాడు అంటే ముందు వృషభం తర్వాత శివుడు. అలాగే వేదము ద్వారా శివుడు తెలియబడుతున్నాడు, వేదాన్ని అధిష్ఠించి ఆయన ఉన్నాడు, వేద ధర్మాన్ని నడుపుతూ ఉన్నాడు. ఇది వాహనానికి ధ్వజానికి సంకేతం. అందుకు వృషభధ్వజుండైన వేదవేద్యుని కంటే అనడంలో అంతరార్థం, ఒక్క పదం వృధా లేదండి. అలా ప్రయోగిస్తారు వీళ్ళు శబ్దములు. పైగా ఇప్పుడు ఇంకా రూపం చూపిస్తున్నాడు ఆయన, కనబడ్డాడు కదా అందమైన రూపాన్ని రెండు చోట్ల వర్ణిస్తాడు. ఇంతవరకు వర్ణించినది తత్వమే, ఎక్కడ రూపం చూపించలేదు. ఎక్కడ ముక్కంటి ముక్కంటి లాంటి చోట స్ఫురింపజేస్తున్నాడు, కానీ ఇంతవరకు వర్ణించిన తత్వం ఒక మూర్తి కట్టి వృషభ వాహనమై గోచరిస్తున్నది. వృషభ వాహనం మీద కూర్చుని కనిపిస్తున్నాడు. ఎలా ఉన్నాడంటే ధవళ శంఖాశంభు దశబాహు పొడగంటి, తెల్లని శరీరంతో ప్రకాశిస్తున్నాడు. విమలాత్మ అన్నాడు కదా, ఆ విమలత్వాన్ని తెలియజేస్తుంది తెల్లని శరీరం. శివుడు తెల్లని వాడు కదా. శుద్ధ స్ఫటిక శంఖాసం త్రినేత్రం పంచవత్రికం వృషస్కంధ సమారూఢం అని అంట దిగ్దేవతా సమాయుక్తం ధ్యానిస్తున్నాడు కదా. కనుకనే ఆ శాంతత్వానికి సంకేతంగా ధవళ శంఖాశంభు దశబాహు అంటే పంచవదనుడు, పది చేతులు వాడు, అందుకే దశబాహువులతో ఉన్నటువంటి వాడు. దశ దిక్కుల్ని పాలించేటువంటి తత్వమే దశబాహువుల్లో గోచరిస్తున్నది. అందుకే శాంతం పద్మాసనస్థం శశిధరముఖటం పంచవక్తం త్రినేత్రం శ్లోకంలో దశబాహువులు వర్ణించారు కదా. నాగం పాశంచ ఘంటాం ప్రళయగుతమకం శూలం వజ్రంచ ఖడ్గం పరసమభేదం దక్షవాగే వహంతం, ఇలాగా వామ దక్షిణ భాగముల యందు మొత్తం పది చేతుల్ని వర్ణించారా లేదా? అది దశబాహు పొడగంటి. పైగా భవదుఃఖ సంహారు పంచవదనుని కంటి, ఆ పంచముఖ తత్వాన్ని భావించితే ఎప్పుడైనా కేవలం పంచముఖాల గురించి చెప్పుకోవడానికో పంచదినములు కావాలని అంతుంది, కనీసం క్లుప్తంగా చెప్పాలని అంతుంది. పంచవదన తత్వం అది. ఆ పంచవదన రణంలోనే ఈ పంచాత్మకమైన ప్రపంచం నిర్వహించేవాడిని నేను అనే పంచవదనాలతోనే చెప్తున్నాడు స్వామి. అందుకే భవదుఃఖ సంహారు పంచవదనుని కంటి, ఆ మహానుభావుణ్ణి పంచవదనుని ధ్యానిస్తే ఆ రూపాన్ని కానీ మనసారా తలంచుకుంటే భవదుఃఖ సంహారు. ఆయన హరుడు కదండి, ఏమిటి హరిస్తాడు? భవదుఃఖ హరుడు, భవరోగ హరుడు ఆయన. పురవైరి అంధకాసురవైరి పొడగంటి కరివైరి కంకాళ కరధాము పొడగంటి, ఆ కనిపిస్తున్న రూపం సామాన్య పురవైరి అంధకాసురవైరి, పైగా కరివైరి, ముగ్గురికి శత్రువుడు ఆయన, పురములకు శత్రువు, పైగా అంధకాసురవైరి, అంధకాసురుడికి శత్రువు, అంధకాసుర సంహారం చేశాడు. కరివైరి గజాసుర సంహారం చేశాడు, దీని అంతరార్థం స్పష్టంగా తెలుస్తుంది కదా. త్రిపురాసుర సంహారం చేసిన వాడు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు నేననే అహంకారాన్ని పోగొట్టేవాడు, అదేవిధంగా త్రిపుటిని పోగొట్టి ఏకత్వం చేసేవాడు, అదొక అర్థం. అంతేకాదు జీవుడికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కలిపి ఒకటే అనుకున్నా అది ఇక్కడితో అయిపోయింది, ఇది కాక మరో రెండు శరీరాలు ఉంటాయి, ఇది పోయినా ఊర్ధ్వలోక సుఖాలకి భోగ శరీరం, అధోలోక దుఃఖాలకి యాతనా శరీరం. జీవుడికి కర్మానుభవం ఉన్నంతకాలం ఈ మూడు శరీరాలు తప్పవు. భూమి యందుండే శరీరానికి కర్మ శరీరం అని పేరు, మనందరిది కర్మ శరీరం. అది లోకాలకు వెళ్ళేది భోగ శరీరం, నరకాదులకు వెళ్ళేది యాతనా శరీరం. ఈ మూడు శరీరాలు ఉన్నంత వరకు లోకాల్లో యాతాయాతమే. యాతాయాతం అంటే తెలుసు కదా, ఆగయా చల్గయా, రాక పోక అండి. ఈ రాకపోకలు మూడొళ్ళు ఉన్నంతకాలం ఉంటాయి. ఈ మూడొళ్ళు ఎప్పుడు పోతాయంటే త్రిగుణాతీతమైన శివుడు యొక్క దైవల్లే, అందుకు పోరావయ్యిరి అది. ఇది కావాలంటే అజ్ఞానమైన అంధకారం పోవాలి కదా, అందుకు అంధకాసురవైరి. మూడు శరీరాలు నువ్వు కాదురా బాబు అంటే ఇప్పుడు తెలియదు అది, అజ్ఞానమైన అంధకారం పోతే గాని, అందుకు అంధకాసురవైరి. అది పోవాలంటే ఏముండాలి, దేహమే నేననే అభిమానం పోవాలి. ఈ దేహమే నేననడమే గజాసురం, ఎందుకంటే వాడుకున్న పెద్ద క్వాలిఫికేషన్ ఒళ్ళు, పెద్ద బాడీ గజాసురం, ఇంకేం లేదు. దాన్ని కూడా చించాడు ఆయన, అందుకు కరివైరి. చూడండి అంత ఇది చేసి అసలు ఈ బుద్ధులనేటువంటి కంకాళాలని నియమించేవాడు ఆయన. ఇది కపాలం తప్ప ఇంకేముందండి. శివుడు పుర్రెలు వేస్తాడండి చాలా అసహ్యం అన్నాడు ఒక ఆయన, అని పుర్రెతోనే అన్నాడు తెలుసుకోవాలి. ఈ పుర్రె చూస్తే బాగా భయంకరం బయట, అది ఇక్కడ ఉండకపోతే చాలా ప్రమాదం. దీంతోనే కబుర్లన్నీ కూడా. కనుక ఈ పుర్రె ఇంత అందంగా కనబడడానికి కపాలధారి ఆయనే కారణం. ఏ చైతన్యం వల్ల కపాలం అలంకారంగా ఉన్నదో ఆయనే కపాలధారి, అర్థం చేసుకోండి. అందుకే కంకాళ కరధాము పొడగంటి, ఎందుకంటే సర్వోత్కృష్టతకి ఎదుగునే దర్శనం. ఆయన వేసుకున్న కపాలాలు బ్రహ్మ కపాలాలు. ఇన్ని కపాలాలు ఏమిట్రా అంటే ఇప్పటికి ఎన్ని కల్పాలు జరిగిపోయాయి, అందరూ బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఒక్కొక్కరు తలకాయ ఇలా పెట్టుకున్నాను అందుకు. అది అందుకు ఆయన జగత్తు బ్రహ్మకు అధీనమైతే బ్రహ్మ ఆయనకి అధీనం. అందుకు కంకాళ కరధాము పొడగంటి అలాంటి స్వామి కారుణ్య సాగరుని కళ్యాణు పొడగంటి. మరి కంకాళ కరధామం వేసుకున్నా శుభస్వరూపుడు, అంటే కళ్యాణ స్వరూపుడు. పైగా ఇలాంటి రూపం కనబడింది అంటే నేను చూశానా, ఆయన దయతో చూపించాడు. అంత దయ అంటే అపారమైన దయ. అందుకే కారుణ్య సాగరుని కళ్యాణు పొడగంటి. ఇటువంటి ఈ స్వామి నారాయణ ప్రియుని నాగకంకణు కంటి. ఈ నారాయణ ప్రియుడు అంటే విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన వాడు. ఇది కూడా శివస్య హృదయం విష్ణువు, విష్ణోస్థ హృదయం శివ అనే మాటను చెప్తున్నది. నాగకంకణ కంటి సత్వాభరణ భూషితుడు, సత్వముని కంకణముగా ధరించినటువంటి యోగస్వరూపుడైన శివుని చూశాను. ఇంతవరకు స్వామి యొక్క నిర్గుణ సగుణ స్వరూప తత్వములు రెండింటి ప్రతిపాదన చేస్తూ పారమ్య ప్రతిపాదన చేశాడు, అయిపోయింది. ఇప్పుడు ఆయనకి శ్రీశైలం కనబడుతుంది. శివుడు కనబడి శ్రీశైలం కనబడిందండి. ముందే శ్రీశైలం కనబడితే రాయి రప్పవచ్చు, శివుడు కనబడి శ్రీశైలం కనబడితే శివుడు వెలిగే శ్రీశైలం అని తెలిసింది. శివుడు వెలిగే శ్రీశైలం అని తెలిసింది. ఇప్పుడు ఈయనకు చూపిస్తున్న శ్రీశైలం చూద్దాం. మహినప్పు శ్రీశైల మహిమనే పొడగంటి. ఆ మాట అనడంలోనే మహిమ అంటేనే భౌతిక చక్షువులకి కనబడనిది నాకు కనబడింది, ఇంద్రియాలకు కనబడిన ఒక శ్రీశైలం నాకు కనబడుతున్నది. ఇది ఇప్పుడు మనం అందరం చూద్దాం. మన మనసు శ్రీశైలానికి వెళ్ళిపోయింది, తీసుకెళ్ళండి. ఎందుకంటే భావయాత్ర చాలా సులభం, రూపాయి ఖర్చు లేదు, టూరిస్టులు బాధ లేదు. హాయ్ మహినప్పు శ్రీశైల మహిమని పొడగంటి. శ్రీశైలాన్ని చూశాను, ఎందుకంటే అది శ్రీశైలం, శ్రీయే శైలంట. శ్రీ అనే మాటకి వేదమునకు అర్థం. వేదం ఒక పెద్ద కొండ. ఈ మాట నేనలేదు, శృతి అంది వేదాన్ని కొండంది తెలుసా. భరద్వాజుడికి పరమాత్మ వేదాన్ని కొండలుగా చూపించట, అదొకటి. అందుకే గిరులు అని మాటలకు కూడా పేరుంది, గిరా అనే మాట ఉన్నది. కనుక మాటలు గిరులని పేరెందుకు వచ్చిందో కానీ వేదాలనే మాటలు మాత్రం గిరులే, అవి కొండలంతా. ఒక కొండను చూస్తే అబ్బో నేను ఎక్కలేమంటాం, అలాగే వేదాలు కూడా మనం ఎక్కలేనంత ఎత్తులో ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి, ఉన్నతంగా ఉన్నాయి, ఉన్నతంగా ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి. కనుకనే వేదములు కొండలు అన్నాయి. ఆ కొండ కొన మీద వేదములనే కొండకు కొన, కొనే కదా మనం వెళ్లాల్సిన శిఖరం. ఎవరిష్టం అంతా ఎక్కితే శిఖరం కోసమే కదండి. కనుక కొండ కొన మీద ఎవడున్నాడో వాడు గిరీశుడు, గిరీశుడు గిరివాసుడు. కనుక వేదమే గిరి. వేదానికి శ్రీ అని పేరున్నది. రుచశామానియజుగుంషి సాహి శ్రీరమృతాసతాం అని. కనుక శ్రీగిరి అంటే వేదమే శ్రీశైలం, దాని కొన మీద ఉన్నాడు. వేదములే శిలలే వెలసినది కొండ అని అన్నట్లుగా శ్రీశైలం అంటే వేదమే. శ్రీశైలం ఉన్న జ్యోతిర్లింగి ఎవడు? వేదములకే స్వరూపాన్ని ఇచ్చిన వేదవైద్యుడైన పరమాత్మ. ఆ విషయం ఉంది గనుకనే వెంటనే తర్వాత మాట ఏమన్నాడో చూడండి. బహువేద శాస్త్రములు ప్రణుతి చేయుట గంటి. వేదములన్నీ ఆ శ్రీశైల వాసన స్తుతిస్తూ ఉన్నాయి. ఇది మామూలు కొండ కాదు, భూలోక కైలాసపురమనగ పొడగంటి. భూలోక కైలాసం ఇది, మనం అందుకోలేకపోతే ఆయన అందుబాటులోకి వస్తాడు. అలా వచ్చినవే క్షేత్రాలన్నీ, అవి కూడా అందుకోలేని దౌర్భాగ్యులు ఉంటారు, అది వేరే విషయం. మరి వాళ్ళకి ఆయన మాత్రం ఏం చేయగలడండి? భూలోక కైలాసపురమనగ పొడగంటి పాలాక్షుడు అచ్చోట బాజకుండుట కంటి. అక్కడ త్రినేత్రుడైన శివుడు విడవకుండా ఉంటాడు, అదొకటి. పాయకుండుట కంటి. ఇంకా ఆ శ్రీశైలం అనగానే ఆయనకు ఎలా కనిపిస్తుందంటే చూడండి, అన్ని దిక్కుల నుంచి శ్రీశైలం కనబడుతుందట. సమగ్ర పర్వతాన్ని ఒక చోటు చూశాడు. మీరు కొండకెళ్తే అలా చూడలేరు, మీరున్న చోటు చూడగలరు, కానీ నేను మొత్తం శ్రీశైలం దర్శనమిస్తుంది. చూపించేవాడు శివుడైతే అంతా చూడొచ్చు, విశ్వరూపమే చూపించవచ్చు. కనుకనే ఆ శ్రీశైలానికి ధృతి తూర్పు మొగసాల త్రిపురాంతకము కంటి అతుల జ్యోతిర్లింగ మఠ యామ్యమున కంటి పలు పశ్చిమ ద్వార బ్రహ్మేశ్వరము కంటి చెలువందు నుత్తర శ్రీ మహేశ్వరు కంటి క్షితిలక్ష కోట్లకును శివతీర్థములు కంటి చతురప్ప 10 కోట్ల శక్తి రూపుల కంటి ఆయన కనబడింది. ఇవ్వండి, ధృతి తూర్పు మొగసాల త్రిపురాంతకము కంటి. శ్రీశైలానికి 4 ద్వారాలు ఉన్నాయని ఇప్పటికీ మనకు చారిత్రకంగా చెప్తున్నది పురాణం. ఈ లెక్కన ఖచ్చితంగా చెప్పింది. ఇలా చూస్తే శ్రీశైలమే ఒక జ్యోతిర్లింగా కనబడుతుంది. దానికి ముఖాలు ఇవి, ఏ ముఖం ఏంటో చూడండి. ఇక్కడ ముఖమే ద్వారము అని చెప్పబడుతుంది. మొగసాల అంటే ముఖద్వారం అని అర్థం. ధృతి తూర్పు మొగసాల, శ్రీశైలానికి తూర్పు ముఖద్వారము త్రిపురాంతకం.